कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। नमो पंकजनाभाय नमो पंकजमालिने नमो पंकजनेत्राय नमस्ते पंकजांग्रे। हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी ऋषभानुसुते देवी प्रणमामि हरि प्रिये। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा 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 हरे 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 रामा राम रामा हरे हरे। नमो ओम विष्णुपादाय कृष्णभ्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात देशदारिणे। ओम अज्ञानतिमिरांधस्य ज्ञानांजनशलाकया चक्षुरन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। हरे कृष्ण। ఈరోజు మనము భగవద్గీత యథాతథం నుంచి 9వ అధ్యాయంలో ఉన్న 26 శ్లోకం గురించి చర్చిస్తాము. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్తా ప్రయచ్చతి తదహం భక్తి ఉపహారితం అష్నామి ప్రయతాత్మనః. మీనింగ్, పత్రమునైనను పుష్పమునైనను ఫలమునైనను లేదా జలమునైనను ప్రేమతోని భక్తితోని ఎవరైనా అర్చినచో నేను స్వీకరింతును. ఇక్కడ భగవంతుడు ఏమంటున్నారంటే, నువ్వు ప్రేమతోని నాకు ఒక పత్రమైన, ఒక పుష్పమైన, ఒక ఫలమైన, నీలైనా అర్పణం చేస్తే నేను దానికి స్వీకరిస్తాను. ఎంత అద్భుతంగా ఉంది చూడండి. ఇక్కడ పత్రము పుష్పము, ఇది సామాన్యమైన వస్తువులు, ఇదేం ఖరీదు వస్తువు కాదు. ఈ శ్లోకము ఇక్కడ ఎలా వచ్చిందంటే, భగవంతుడు దీని ముందు శ్లోకంలో ఏమంటున్నారంటే, ఎవరైతే పితృదేవతల్ని పూజిస్తే వాళ్ళు పితృలోకానికి వెళ్తారు, ఎవరైతే దేవతల్ని పూజిస్తే వాళ్ళు దేవలోకానికి వెళ్తారు, ఎవరైతే నన్ను పూజిస్తే వాళ్ళు నా లోకానికి వస్తారు. అయితే అప్పుడు అర్జునుడు అనుకుంటున్నాడేమో, అయితే మీ లోకానికి రావాలని మిమ్మల్ని పూజించాలంటే ఎలా పూజించాలి, మిమ్మల్ని పూజించడం కష్టమా, దానికి నేనేదో భారీ ఏర్పాట్లు చేయాలా, చాలా ఘనంగా మీకు పూజించాలా. దానికి జవాబుగా భగవంతుడు ఏమంటున్నారంటే, అదంతా నాకు ఏమి అవసరం లేదు, నువ్వు ప్రేమతోనే నాకు ఒక పత్రము. పత్రం అంటే ఏంటి, ఒక ఆకు. పుష్పము అంటే పువ్వులు, పండ్లు. ఫలము అంటే పండు, ఒక పండు ఇచ్చిన. తూయము అంటే నీళ్ళు. ఈ సామాన్యమైన వస్తువులు కూడా నువ్వు నాకు ప్రేమతో సమర్పిస్తే నేను దాన్ని తీసుకుంటాను. చెప్పాలంటే భగవంతుడికి ఇదంతా ఏం అవసరం లేదు. కాకపోతే మనము ఎవరికైనా ఇష్టపడితే, మనము ఎవరికైనా ప్రేమిస్తే, మన ఒక ప్రేమని ఎలా మనము ఎలా చెప్పాలి, మేము మీకు ప్రేమిస్తున్నామని, అది మనం వ్యక్తం చేయడానికి ఏదో రకంగా మనము దాన్ని చూపిస్తాము. ఏదో గిఫ్ట్ ఇవ్వడం ద్వారా ఏదో సమర్పిస్తే మన ప్రేమాన్ని మనము చూపించగలుగుతాము. ఇక్కడ కూడా భగవంతుడు అంటున్నారు, నువ్వు నన్ను నీ ప్రేమాన్ని చూపించాలనుకుంటే సామాన్య వస్తువులతో కూడా చూపించవచ్చు. ఇప్పుడు కొందరు అనుకుంటారు, నేను భగవంతుని ప్రేమిస్తున్నాను కానీ నా దగ్గర డబ్బులు లేదు, నేను పేదవాడు, నేను ఎలా నా ప్రేమాన్ని భగవంతుని చూపించాలి. అయితే ఇక్కడ అంటున్నారు, పేదవాడైనా ధనవంతుడైనా భగవంతుడు తాలూకా భక్తుడు అవడానికి మీరు పెద్ద విద్వాంసులు అవ్వడం అవసరం లేదు, మీరు ఒక పండితుడుగా ఉండాలని అవసరం లేదు, మీరు ధనవంతుడు ఉండాలని అవసరం లేదు, మీరు బ్రాహ్మణుగా ఉండాలని అవసరం లేదు. మీకు భగవంతుడు తాలూకా భక్త అవ్వడానికి కావాల్సిన లక్షణం ఒకటే, మీరు భక్తితో నిండి ఉండాలి. మీ హృదయము భగవంతుడి కోసము ప్రేమంతో నిండి ఉండాలి. ప్రేమంతో ఏమిచ్చినా నేను తీసుకుంటానని అర్థము. లేదైతే అసలు పత్రంతో భగవంతుడు ఏం చేస్తారు? కానీ ఇక్కడ చెప్పే ప్రయోజనం ఏంటంటే, మీరు ప్రేమంతో ఏమిచ్చినా నేను తీసుకుంటాను. అడిగినా కూడా సామాన్య వస్తువులు. ఇక్కడ సామాన్య వస్తువులు ఎందుకు అడిగారంటే, ఈ ఏదో ఏదో చాలా భారీ వస్తువు అడిగారనుకోండి, మనం అంటాము అయితే మళ్ళీ మా దేశంలో దొరకదు, మేము అమెరికాలో ఉంటున్నాం, ఇక్కడ ఇది దొరకదు. ఇప్పుడు మీరు అమెరికాలో ఉన్నా, ఇండియాలో ఉన్నా, జర్మనీలో ఉన్నా, ఆకు మాత్రం ఎక్కడైనా దొరుకుతుంది. ఇది ఎందుకు చెప్తున్నాడంటే, మీరు ఏ దేశంలో ఉన్నా, మీరు ఏ కాలంలో ఉన్నా, మీరు ఏ పరిస్థితిలో ఉన్నా, మీరు అన్ని పరిస్థితుల్లో ఉన్నా కూడా పత్రం అనేది సర్వసాధారణ. ఎక్కడైనా మీకు ఆకు దొరుకుతుంది, ఎక్కడైనా మీకు పుష్పం అనేది దొరుకుతుంది, ఎక్కడైనా ఒక పండు అనేది మీకు దొరుకుతుంది. సో మీరు ఏ విధమైన ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా భగవంతుడిని మీరు పూజించవచ్చు, మీరు అర్చించవచ్చు, కానీ ప్రేమతోనే, ప్రేమతోనే. ఇప్పుడు సర్వసాధారణ మనం కూడా మన ఇంట్లో మన అమ్మ భోజనం పెట్టిందనుకోండి, ప్రేమంతో ఏమి పెడితే మనం తీసుకుంటాము. అదే 51 రకాలు వివిధమైన వంటలు చేసేసి రా పంది వచ్చి తిను అంటే మీరు తింటారా? అయ్యో, తిట్టి తిట్టి తినిపిస్తే మనకి ఇష్టం ఉండదు. అలానే భగవంతుడు కూడా ఏమంటున్నారంటే, నువ్వు ఏమిచ్చినా ఓ ఆకు ఇచ్చినా పర్వాలేదు, కానీ ఇక్కడ కావాల్సింది ప్రేమము. భావగ్రాహి జనార్దన, మన ఒక భావాన్ని ఆయన గ్రహిస్తారు. మనం ఏమిస్తున్నారు, ఆ పదార్థము లేదైతే ఆ వస్తువు మీద కృష్ణుడు ఆసక్తి చూపించట్లేదు. మీరు ఎలా ఇస్తున్నారు అది చాలా ముఖ్యము. మీరు చాలా భారీగా ఇస్తున్నారు, చాలా మణిమాణిక్యాలు ఇచ్చేస్తున్నారు అనుకోండి, బంగారం పెట్టేస్తున్నారు భగవంతుడికి, కిరీటాలు పెట్టేస్తున్నారు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి, కానీ దానిలో మీ ప్రేమం అనేది లేదనుకోండి, దానికి ఎటువంటి విలువ లేదు. అది మీరు ప్రేమం. ఈ శ్లోకంలో మీరు గమనిస్తే రెండుసారి భక్తా ప్రయచ్చతి భక్త ఉపహారితం, మరి నొక్కి చెప్పారు భక్తి భక్తి భక్తి, నాకు ప్రేమంతో ఇవ్వాలి. మళ్ళీ రెండుసారి చెప్పారు, ప్రేమంతో ఇవ్వకపోతే నేను దానికి స్వీకరించను. మహాభారత్లో మనం చూస్తున్నాము, కృష్ణుడు హస్తినాపూర్కి వెళ్ళినప్పుడు దుర్యోధనుడు రకరకాల పిండి వంటలు పెట్టాడు, కానీ భగవంతుడు దాన్ని తిరస్కరించారు. మన భీష్ముడు కూడా పిలిచారు, నా ఇంటికి రండి భోజనానికి వెళ్ళలేదు. కృపాచార్య పిలిచారు, ద్రోణాచార్య పిలిచారు, ఎవరింటికి వెళ్ళలేదు. కృష్ణుడు ఎక్కడికి వెళ్ళారు? విదురింటికి వెళ్ళారు. విదురెవరు? ఒక శూద్రుడు. ఇక్కడ భగవంతుడు ఏం నిరూపిస్తున్నారంటే, శూద్రుడైనయండి, శత్రువునా, ఎవరైనా, నాకు దాంతో సంబంధం లేదు, అతని హృదయంలో నా కోసం ప్రేమ ఉందా? అది కూడా విదురు ఏం పెట్టాడు, పెద్ద గ్రేట్ వంటలు ఏం లేదు, సామాన్య కిచడీ పెట్టాడు. తర్వాత ఏమైందంటే, భగవంతుడు ప్రసాదం తీసుకున్న తర్వాత అరటిపండు పెట్టాడు. అరటిపండు పెట్టినప్పుడు కూడా విదురు భగవంతుని చూస్తూ చూస్తూ ఎంత ముగ్ధం అయిపోయాడంటే, ఆ అరటిపండు తొక్కలు తీసేసి, అరటిపండు పడేసి తొక్కలు భగవంతుని ఇచ్చారు. ఆ తొక్కలు కూడా కృష్ణుడు అత్యంత ప్రేమంతో తిన్నాడు. ఎందుకంటే ప్రేమంతో ఇస్తున్నారు. ప్రేమంతో భగవంతుడికి ఏమిచ్చినా అది తప్పకుండా ఆయన స్వీకరిస్తారు. ప్రేమం అనేది చాలా ముఖ్యం. ఇక్కడ ఇంకొక విషయం గమనించండి, విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ తన భాష్యంలో చెప్తున్నారు. ఈ శ్లోకంలో మీరు చూడండి, భగవంతుడు ఏమంటున్నారంటే, తదహం భక్తి ఉపహారితం అష్నామి. అష్నామి అంటే నేను తింటాను. ఇప్పుడు ఎవరైనా ఆకు తింటారండి, ఎవరైనా పుష్పము తింటారండి, తినరు కదా. అయితే దేవాది దేవుడు ఇక్కడ వ్యాకరణంలో తప్పు చేశారా? కాదు. విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ ఏమంటున్నారంటే, భగవంతుడు ఎంత ఆత్రంగా తన భక్తుడు ప్రేమంతో ఇస్తే ఆయన ఎంత ఆనందం అయిపోతున్నారంటే, నేను తింటాను అని చెప్పేస్తున్నారు. ఆకు తెచ్చావు ప్రేమంతో తెచ్చావా? తింటాను. పుష్పము ప్రేమంతో తెచ్చావా? తినేస్తాను. అసలు మనము తినే వస్తువుకి, ఇప్పుడు తోయము నీళ్ళు తాగుతానని చెప్పొచ్చు, పండు తింటానని చెప్పొచ్చు, కానీ ఆకుకి ఎవరైనా అలా చెప్తారా? కానీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆ భగవంతుడు తన భక్తుడు ఒక ప్రేమం చూసి ఎంత ఆనందం అయిపోతున్నారంటే, ఆయన ఏం మాట్లాడుతున్నారు, నేను తింటానని చెప్పేస్తున్నారు, ఆకు కూడా నేను తింటానని ఆయన చెప్పేస్తున్నారు. భగవంతుడికి బంధనంలో పెట్టడము చాలా సులభము. ఆయనకి మీరు ప్రేమిస్తే మీ ప్రేమకి ఆయన లొంగిపోతారు. అదే ఈ భౌతిక ప్రపంచంలో ఈ భౌతిక తత్వంతో నిండి ఉన్న మనుషులకి మనము ప్రేమించడమైనా వాళ్ళకి మనము సంతోషపరచడమైనా ఎంతో కష్టము. మామూలుగా మీ బంధువులు లేదు మీ రిలేటివ్స్ అయినా మీ భార్య అయినా మీ భర్త అయినా వాళ్ళకి సంతోషం పరచడం ఎంతో కష్టము. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న జనాలు మనస్తత్వము సంక్లిష్టమైనది. భగవంతుడి తాలూకా మనస్తత్వము చాలా సరళమైనది. భగవంతుడిని మనము సంతృప్తి పరచడము ఎంతో సులభం. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న వాళ్ళ మనస్థితి ఎలా ఉంది వాళ్ళకి మనము సంతృప్తి పరచడము చాలా కష్టము. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, బై నేచర్ మ్యాన్ ఈజ్ అ ఫూల్, వెన్ ఇట్ ఈస్ హాట్ హీ వాంట్స్ ఇట్ కూల్, వెన్ ఇట్ ఈస్ కూల్ హీ వాంట్స్ ఇట్ హాట్, ఆల్వేస్ వాంటింగ్ దాట్ విచ్ ఇస్ నాట్. మన ఒక స్వభావం ఎలా ఉందంటే, ఎండాకాలం ఉందనుకోండి, బాగా చాలా ఎండగా ఉంది, అసలు కొంచెం చలికాలం వస్తే బాగుంటుందేమో, చలికాలం వచ్చినప్పటికి బా చాలా చలిగా ఉంది, అసలు కొంచెం సూర్యుడు కనిపిస్తే బాగుందేమో, వర్షం పడింది అనుకోండి, బా చాలా వర్షం, పని అంతా ఆగిపోతుంది, వర్షం పడలేదనుకోండి, చాలా టైం అయిపోయింది వర్షం పడలేదు. మనకి దేనికి మనకి సంతోషం అనేది మనకి ఉండదు. ప్రతిదీ మనకు ఆల్వేస్ ఫిర్యాదులే, కంప్లైంట్సే. భార్య భర్త కోసం ఎంత కష్టపడినా భర్తకి సాటిస్ఫికేషన్ ఉండదు, సంతోషం ఉండదు. భర్త భార్య కోసం ఎంత కష్టపడినా భార్యకి సంతోషం ఉండదు. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఒక కాన్సెప్ట్ వాళ్ళకి క్లియర్ లేదు. అసలు వాళ్ళకి జీవితంలో ఏం కావాలి వాళ్ళకే తికమకగా ఉంది. అసలు వాళ్ళకి ఏం కావాలి వాళ్ళకి తెలియదు. అలాంటి వాళ్ళకి మనం ఎలా సంతోషపరచాలి? అదే భగవంతుడికి సంతోషపరచడం అంటే చాలా సులభం. ఆయన ఏమడుగుతున్నారు? ప్రేమము, మీరు నాకు ప్రేమించండి. ఈ భౌతిక ప్రపంచంలో ఒక భర్త వెళ్ళి తన భార్యకి, నేను నీకు ప్రేమిస్తున్నాను, అందుగురించి ఈ 100 రూపాయల సాడీ కూడా నువ్వు వేసుకో అంటే ఆవిడ ఒప్పుకుంటుందా? ఆహా, అలా ఒప్పుకోదు. కానీ ఇక్కడ భగవంతుడు అంటున్నారు, నువ్వు తెచ్చిన వస్తు తాలూకా నేను బిల్ చూడను. మామూలుగా ఏదైనా మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళినా, మనం ఎవరికైనా బహుమతి ఇచ్చినా వెంటనే బిల్ చూస్తారు, ఎంత ఖరీదు ఇది, ఏమిచ్చారు. ఖరీదు పైన మీ వాళ్ళ మీద ఉన్న మీ ప్రేమకి వాళ్ళు పోల్చుకుంటారు. కానీ భగవంతుడి దగ్గర వెళ్ళినప్పుడు ఆయన బిల్ చూడరు, ఆయన మీ ఫేస్ చూస్తారు, ఆయన మీ భావం చూస్తారు. మీరు భావంతో ఇచ్చారా లేదా? మీరు పెద్ద కోట్ల రూపాయలు కిరీటం కూడా బాలాజీకి ఇచ్చారనుకోండి, దానిలో కూడా మీరు అహంకారంతో ఇచ్చారనుకోండి, లేదు లోకం ఎప్పు కోసం ఇచ్చారనుకోండి, ఫలానా అందరు చూసారో లేదో, పేపర్లో వచ్చిందో లేదో, నేను ఇచ్చాను బాలాజీకి అంటే అప్పుడు అయిపోయింది, దాని విలువ ఒక 0. కానీ అదే మీరు ఒక జామకాయ, 2 రూపాయల జామకాయ కొనేసి ఇచ్చిన ప్రేమంతో, నా కృష్ణుడికి ఇస్తున్నాను అతను తీసుకుంటాడు కదా అని ప్రేమంతో ఇస్తే దాని 1 లక్ష రూపాయలు విలువ అయిపోతుంది. సో ఇక్కడ మనకి కృష్ణుడు ఏం చెప్తున్నానంటే, మీరు ఏమి ఇచ్చినాను నాకు ఏం సమర్పించినా భక్తి భావంతో నాకు సమర్పించు. యాంత్రికంగా కాదు. మనము ఎస్పెషల్లీ మన భారతదేశంలో ఎవరైతే హిందూ ధర్మాన్ని పాటిస్తున్నారో, సర్వసాధారణంగా ఇంట్లో నైవేద్యం పెట్టడం అని పెద్ద గొప్పదేం కాదు, అందరు చేసుకుంటారు. కానీ యాంత్రికంగా చేసేస్తున్నారు, యాంత్రికంగా కాదు, భావంతో చేయాలి. కృష్ణుడు నిజంగానే అక్కడ ఉన్నారని, కొందరు భగవంతుడు ఒక ప్లేట్ తయారు చేసిన మీరు కొన్ని ఇంట్లో చూస్తే చిన్నది, మళ్ళీ భగవంతుడు ఏం తింటారు, మామూలుగా పెట్టడానికి పెట్టాలి కదా, అలా కాదు. ఆయన నిజంగా అక్కడ ఉన్నారు, విగ్రహం లోపల ఉన్నారు. మీరు తెచ్చింది, మీరు ఇచ్చింది ఆయన తప్పకుండా తింటారు. చైతన్య చరిత్రామితంలో మధ్యలీలలో రఘునందన్ ఠాకూర్ తాలూకా ఒక కథ వస్తుంది. ఈ రఘునందన్ ఠాకూరు చాలా చిన్న అబ్బాయి, మేబీ వయసు ఒక 5-6 సంవత్సరాలు మాత్రమే. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నగారు చిన్నప్పటి నుంచి నేర్పించారు, ఏది తినా భగవంతుడికి మనం నైవేద్యం పెట్టి తినాలి. అప్పుడు నాన్నగారు ఒకరోజు అతనికి భగవంతుడి నైవేద్యం పెట్టి నువ్వు తిను, నేను ఏదో పని చూసుకొని వచ్చేస్తానని బయలుదేరిపోయారు. ఈ రఘునందను ఆ ప్లేట్ పెట్టుకొని పూజా గదికి వెళ్ళి ఆ ప్లేట్ పెట్టాడు. ఒక గంట సేపు అక్కడ నిలబడడు, కానీ భగవంతుడు విగ్రహాన్ని నుంచి బయటికి వచ్చి ఏమి తినట్లేదు. ఇతను వేచి ఉన్నాడు, ఇప్పుడు తింటారేమో, ఇప్పుడు తింటారేమో. 1 గంట గడిచిపోయింది, 2 గంటలు గడిచిపోయింది. చిన్న అబ్బాయి, బాగా ఆకలిగా ఉంది అతనికి, భగవంతుడు అయితే ఏమి తినట్లేదు. మొత్తం మీద అతను ఒక కత్తి తీసుకువచ్చేసి, భగవంతుడు మీరు తింటారా లేరా, ఇంకా మీరు తినకపోతే నేను నా గొంతుని కోసుకుంటాను అని చెప్పాడు. అలా చెప్పిన వెంటనే భగవంతుడు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమై సరే నేను తింటానని భగవంతుడు కూడా రఘునందన్తో పాటు తినారు. తినడమే కాదు, రఘునందన్కి కూడా పెట్టారు. సాయంత్రం అయింది, నాన్నగారు తిరిగి వచ్చారు. తిరిగి వచ్చినప్పటికీ రఘునందన్కి అడిగారు, అయితే నాకు కూడా కొంచెం ప్రసాదం పెట్టు. రఘునందన్ చెప్పాడు, ప్రసాదం ఏంటి, అన్ని తినేశాము, నేను కృష్ణుడు కలిసి అన్ని తినేశాము. రఘునందన్ ఠాకూర్ తాలూకా నాన్నగారు కోపపడారు, ఏంటి అబద్ధం మాట్లాడుతున్నావా, విగ్రహం ఎలా తింటుంది, ఎక్కడ దాచావు. లేదు నేను నిజం చెప్తున్నాను నాన్నగారు. సరే నువ్వు నిజం చెప్తున్నావు అంటే నువ్వు నిరూపించాలి. వెంటనే రఘునందన్ ఠాకూర్ తాలూకా నాన్నగారు లడ్డూలు తయారు చేశారు. ఆ లడ్డూలు తయారు చేసి మళ్ళీ పూజాగదిలో పెట్టారు. ఈసారి ఇద్దరు నిలబడి వేచి చూస్తున్నాడు, వస్తారో లేరో భగవంతుడు, రావట్లేదు. అప్పుడు రఘునందన్ బెంగ పెట్టుకున్నాడు, ఇప్పుడు నా నాన్నగారు నేను అబద్ధం చెప్పానని అనుకుంటారు. అతను ఏడవడం మొదలు పెడతాడు, చాలా రోధిస్తాడు, భగవంతుడు మీరు రావాలి, మీరు ప్రత్యక్షం అవ్వాలి, ఈ లడ్డూని మీరు స్వీకరించాలి. అప్పుడు భగవంతుడు మళ్ళీ ప్రత్యక్షం అవుతారు. ప్రత్యక్షమై లడ్డూని తీసుకొని తినడం మొదలు పెడతారు. ఎప్పుడైతే ఆయన సగం తినారు, రఘునందన్ తాలూకా నాన్నగారు లోపలికి వస్తారు. అతనికి చూసేసి భగవంతుడు అక్కడే ఉండిపోతారు. ఏ రూపంలో ఉన్నారు, ఏ మూమెంట్లో ఉన్నారో ఆ మూమెంట్లో ఆయన ఆగిపోతారు. ఆ సగం తినే లడ్డు ఆయన చేతిలోనే ఉండిపోతుంది. అప్పుడు రఘునందన్ ఠాకూర్ నాన్నగారు నమ్ముతారు, అయితే నీ యొక్క ప్రేమభావంతో నీకు భగవంతుడి పైన ఉన్న ప్రగాఢమైన నమ్మకంకి వమ్ము చేయకుండా భగవంతుడు ప్రత్యక్షం అయ్యారు. నేను ఎన్ని సంవత్సరాల నుంచి భగవంతుడికి నైవేద్యం పెట్టినా ఒకసారి కూడా ఆయన వచ్చి తీసుకోలేదు. ఇప్పుడు కూడా మీరు బెంగాల ప్రదేశంలో వెళ్తే మీరు గుడికి వెళ్ళవచ్చు, ఎక్కడైతే రఘునందన్ ఆ విగ్రహాన్ని పూజించాడు. ఇప్పుడు కూడా మీరు వెళ్తే ఆ విగ్రహాన్ని పైన సగం లడ్డు ఇలానే పట్టుకొని ఉంటుంది, మీరు ఇప్పుడు కూడా వెళ్ళి దర్శనం చేయవచ్చు. అయితే ఇక్కడ చెప్పే ప్రయోజనం ఏంటంటే, మీరు భక్తి భావంతో ఇస్తే తప్పకుండా ఆయన వచ్చి స్వీకరిస్తారు. ఎందుకు స్వీకరించరు, మన ఒక భక్తి భావంలోనే తేడా ఉంది. మనం భక్తి భావంతో ఇస్తే తప్పకుండా ఆయన వస్తారు. మనమే కాదు, క్రిస్టియన్ ధర్మంలో కూడా యేసు ప్రభుకి వాళ్ళు పెట్టి తింటారు. ఇప్పుడు మన దేశంలో ఎప్పుడైతే మొరార్జీ దేశాయ్ ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారో, అప్పుడు అమెరికాలో యాజ్ ఎ ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్ ఉండేవారు. దిస్ జిమ్మీ కార్టర్ హీ వాజ్ ఏ ఫార్మర్ కమ్ యాక్టర్ కమ్ టర్న్డ్ ఇన్ టు అ ప్రెసిడెంట్ అనమాట. కానీ అతను ఎంత స్టాంచ్ క్రిస్టియన్ అంటే, అతని బయోగ్రఫీలో ఇది ఉంది, అతను ఎప్పుడు భోజనం తీసుకుని ముందు యేసు ప్రభుకి కూడా ఒక కుర్చీ వేస్తాడు, వేచి ఉంటారు, యేసు ప్రభు వస్తారు నాతో పాటు తింటారు అని 2 నిమిషాలు వేచి చూస్తారు. సరే రాలేదు, మళ్ళీ రేపు వస్తారేమో అని మళ్ళీ రేపు మరుసటి రోజు మళ్ళీ చేరి పెడతారు. అలా అతను రోజు పొద్దునైనా మధ్యాహ్నమైనా సాయంత్రమైనా ఎప్పుడు భోజనం తీసుకుంటే 2 నిమిషాలు యేసు ప్రభు కోసం కూడా ప్లేట్ పెడతారనమాట. సో ఇది మన ధర్మంలోనే కాదు, ఇది చెప్పాలంటే ఎంత శాస్త్రీయంగా ఉంది. మనము ఇప్పుడు ఉదాహరణకి యాజ్ ఎ గెస్ట్ అనుకోండి, మనము అతిథిగా ఎవరు ఇంటికి వెళ్ళామనుకోండి, ఆ ఇంటి యజమాను తినే ముందు మనం తింటామా, తినము కదా. అలానే ఈ సృష్టికి యజమానుడు భగవంతుడు. మనం పీల్చే గాలి అతను ఇచ్చారు, మనం తాగే నీళ్లు మనకి అతను ఇచ్చారు. అలాంటప్పుడు అతనికి నైవేద్యం పెట్టే ముందు మనం ఎలా తింటాము, ఇది సర్వసాధారణం. మనం ఏ ధర్మం పాటించినా దేవాది దేవుడికి మనము అర్పణ చేసిన తర్వాతే తినాలి, ఇది ఒక పద్ధతి. అయితే ఇదే శ్లోకము మళ్ళీ భాగవతంలో కూడా ఉంది. భాగవతంలో ఉన్న 10వ స్కందంలో 81వ అధ్యాయములో 4వ శ్లోకంలో కూడా పత్రం పుష్పం ఇదే సేమ్ యాజ్ ఇట్ ఈస్, పత్రం పుష్పం ఫలం తోయం అని అక్కడ కూడా వ్యాసదేవ్ పెట్టి ఉన్నారు. అక్కడ ఏ సందర్భంలో పెట్టారంటే, ఎప్పుడైతే సుధామ అటుకులు పట్టుకొని ద్వారకాకి వెళ్తాడు, అక్కడ కృష్ణుడి తాలూకా ఐశ్వర్యము వైభవాలు చూసేసి నాలాంటి నిరుపేద దగ్గర అతనేంటి అటుకులు తింటాడు అని అతను అలా ఆలోచించినప్పటికీ భగవంతుడు చూసి, లేదు నేను అటుకులు నాకు కావాలి అని లాగి తీసుకుంటారు సుధామ దగ్గర. అప్పుడు ఆ శ్లోకము అక్కడ వ్యాసదేవ్ పెట్టి ఉన్నారు. అంటే పత్రము పుష్పము ఫలము తోయము సుధామ అత్యంత భక్తి భావంతో తెచ్చాడు కదా అని భగవంతుడు ఆ అటుకులని కూడా స్వీకరించారు. అటుకులు స్వీకరించడమే కాదు, సుధామ భగవంతుడికి ఎంతో ప్రేమతో ఇచ్చారు, దాని రెట్టింపు భగవంతుడు సుధామాకి ఎంతో ఐశ్వర్యంని ప్రసాదించారు. భగవంతుడికి మనం ఏమైనా ఇస్తే తప్పకుండా ఆయన మనకి దానికి రెట్టింపుగా ఎంతో ప్రసాదిస్తారు. కానీ మనము ఆ భావంతో వెళ్ళకూడదు. ఇప్పుడు మనం కూడా మామూలుగా గుడికి వెళ్ళినప్పుడు భగవంతుడి కోసం ఏమైనా తీసుకువెళ్ళినప్పటికీ మనము శుద్ధ ప్రేమంతో తీసుకువెళ్ళట్లేదు. ఎప్పుడైనా దానిలో మన కోరికలు నిండి ఉంటాయి. మనము భగవంతుడికి ఏమైనా పెట్టినా కూడా, నేను ఇది పెడితే, నేను ఇది నేను ఇది భగవంతుడిని ఇస్తే నాకు భగవంతుడు ఇది ప్రసాదిస్తారని మనం కోరికతో పెడుతున్నాము. ఇక్కడ భగవంతుడు మనకి ఏం అడుగుతున్నారంటే, నీ యొక్క శుద్ధ ప్రేమ నాకు కావాలి. మనం గుడికి వెళ్ళినప్పుడు కూడా ఏమైనా భగవంతుడిని మనం ఇస్తే దానికి మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం, నాకు భగవంతుడు ఇలా ఇవ్వాలని మనము కోరుకుంటాము. అది తప్పు, మనం ప్రేమతో ఇవ్వాలి. సరే, కోరుకున్నా కూడా మన ఒక మెంటాలిటీ, మన ఒక మనస్తత్వం ఎలా ఉందంటే, భగవంతుడితోని మనము బిజినెస్ చేస్తాము, భగవంతుడితోని మనము వ్యాపారం చేస్తాము. నేను ఒక కొబ్బరికాయ కొడతాను, నువ్వు నాకు కావాల్సిన అన్నీ నువ్వు నాకు ఇవ్వాలి. సరే, మీరు బిజినెస్ చేసినా కూడా తెలివితేటలు ఉండాలి. ఒక 6 రూపాయలు కొబ్బరికాయ కొట్టేసి మీరు 100,000 రూపాయలు డీల్ ఎలా అడిగేస్తారు? అలాంటప్పుడు 50-50 అని అడగాలి. కానీ మీరు ఇచ్చింది భగవంతుడికి ఒక 6 రూపాయలు కొబ్బరికాయ, కానీ అడిగింది మళ్ళీ నాకు అన్నీ సరిగ్గా నా జీవితంలో అవ్వాలని మనం చెప్తాము. సో మనం అదంతా అవసరం లేదు. మనం మంచి భావంతోని, మన ప్రేమతోని, శుద్ధ ప్రేమతోని, కోరిక లేకుండా ఆయనకి మనం పూజిస్తే, ఆయనకి మనం ఏది అర్పణం చేస్తే తప్పకుండా ఆయన ఇస్తారు. ఎందుకంటే సాధారణంగా ఇప్పుడు మన ఇంట్లో మంచి కూర వంట చేసామనుకోండి, మనం పక్కింటికి పంపిస్తాము. పక్కింటి వాళ్ళకి మనం పంపించినప్పుడు తప్పకుండా వాళ్ళు ఖాళీ డబ్బా మనకి వెనక పంపించరు, వాళ్ళు కూడా దానిలో ఏదో వేసి పంపిస్తారు. అలా భగవంతుడు కూడా మనం ఆయనకి శుద్ధ ప్రేమతో ఏమైనా ఇచ్చారనుకోండి, తప్పకుండా ఆయన కూడా మనకి ఇస్తారు. కానీ ఆయన ఇస్తారని ఆ కోరికతో మనం పెట్టడం తప్పు. ఇప్పుడు కృష్ణ లీలలో కూడా ఈ చిన్న కథ వస్తుంది. కృష్ణుడు చిన్న వయసులో ఉన్నప్పుడు అక్కడ ఒక బుట్టతోని పండ్లు అమ్మే ఆవిడ వెళ్ళిపోతుంది. ఆ సమయంలో సిస్టమ్ ఎలాంటిదంటే, మీరేమైనా కొనాలనుకుంటే దానికి మీరు డబ్బులు ఇవ్వడం అవసరం లేదు. మీరు వాళ్ళ దగ్గర పండ్లు తీసుకుంటే మీ దగ్గర ఉన్న ధాన్యం వాళ్ళకి ఇవ్వాలి, లేదు మీరు వాళ్ళ దగ్గర బియ్యం తీసుకున్నారనుకోండి మీరు వాళ్ళకి పప్పు ఇవ్వాలి, ఇలా జరిగేది అన్నమాట. అయితే అప్పుడు ఈ పండ్లు అమ్మే ఆవిడ తాజా పండ్లు ఉన్నాయి తీసుకోండి అని కేకేస్తుంది. అప్పుడు కృష్ణుడు ఆవిడకి పిలిచేసి, మేము తీసుకుంటాము రండి అని పిలుస్తాడు. పిలిచి కృష్ణుడు ఏం ఆలోచిస్తాడంటే, నేను చూశాను అమ్మ ఇలాంటప్పుడు లోపల నుంచి వెళ్ళి బియ్యం తీసుకొని వస్తుంది, అయితే నాకు ఇక్కడ బియ్యం ఏం కనిపించట్లేదు, కనిపించింది మట్టి. సో ఆ మట్టిని తన బుజ్జి చేతులతోని తీసుకొని ఆ వేల మధ్య నుంచి మట్టి కూడా పడిపోతుంది. ఆ పండ్లు అమ్మే ఆవిడ దగ్గర వెళ్ళినప్పటికి ఏమి మిగిలేదు పెద్దగా మట్టి, కానీ భగవంతుడు ఆ మట్టి ఆవిడకి ఇచ్చారు. ఆ పండ్లు అమ్మే ఆవిడ కూడా భగవంతుడికి అత్యంత ప్రేమతో, భగవంతుడు ఒక రూపాన్ని చూసి ముగ్ధమైపోయి ఆ బుజ్జి చేతుల్లో ఎన్ని పండ్లు వస్తే దానికన్నా మరీ ఎక్కువ పండ్లు పెట్టేసి పంపించిందనమాట. ఇప్పుడు మనం అనుకుంటాము, ఆవిడ అంత ప్రేమతో పండ్లు ఇచ్చింది, భగవంతుడు ఆవిడకి ఇచ్చింది మట్టి, కానీ ఎప్పుడైతే ఆవిడ వెనక తిరిగి చూసింది, ఆ బుట్టలో వేసిన మట్టి వజ్రాల కింద మారింది. అయితే ఇప్పుడు ఆవిడిచ్చింది భగవంతుడికి పండులే, కానీ భగవంతుడు దానికి ఈ ఎన్ని చేతులు కలిపేసి మళ్ళీ ఆవిడకి ఇచ్చారు. సో మనము దానికోసము వరి అవ్వడం అవసరం లేదు. మనం ఏమైనా ప్రేమతో ఇచ్చామంటే భగవంతుడు మనకి దానికైనా ఎక్కువనే ఇస్తారు, తక్కువ ఇవ్వరు. భగవంతుడైతే అసలు మనకి ఎలా ఆశీస్సులు ఇవ్వాలని ఆయన కారణం చూస్తూ ఉంటారు, ఎక్స్క్యూజ్ చూస్తూ ఉంటారు. ఏదో రకంగా నా భక్తులకి నేను ఏమైనా ఆశీస్సులు ఇవ్వగలితే. ఒకనప్పుడు ఒక దొంగ తన దొంగలించిన సామాన్లు అడవిలో దాయడానికి వెళ్ళాడు. ఆ సమయంలో అక్కడ నుంచి ఒక 3-4 భక్తులు తీర్థయాత్రకి వెళ్తూ ఉంటున్నారు. వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, మాట్లాడినప్పుడు ఈ దొంగ విన్నాడు. వాళ్ళు ఏమంటున్నారంటే, ఫలానా ఫలానా గ్రామంలో ఫలానా ఫలానా ప్రదేశంలో ఒక విగ్రహాలు ఉన్నారు, ఆ విగ్రహాల పేరు శ్రీనాథ్జీ విగ్రహం. ఆ విగ్రహం తాలూకా అలంకారము ఎంత వైభవంగా ఉంటుంది అంటే, మణిమాణిక్యాలతోని నవరత్నాలతోని రకరకాల హారాలు ఉంటాయి, చాలా బాగుంటుంది అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అప్పుడు ఈ దొంగకి ఒక ఆలోచన వచ్చింది, అలాంటప్పుడు నేను కూడా వాళ్ళతో పాటు ఫాలో అయిపోయి ఆ విగ్రహాల పైన ఉన్న అలంకార ఆభరణాలు నేను దొంగలిస్తాను, అప్పుడు నేను బాగా ఎక్కువ డబ్బులు సంపాదించగలుగుతాను. అతను ఏం చేశారంటే వాళ్ళు వెనక వెళ్ళడం మొదలుపెట్టాడు. మొత్తం మీద వాళ్ళు గుజరాత్లో ఉన్న ఈ నాద్వార గుడికి వచ్చేసారు. ఇప్పుడు ఈ నాద్వార గుడికి వచ్చినప్పుడు ఈ దొంగ కూడా వాళ్ళతో పాటు హారతికి వెళ్ళిపోవడం, భక్తులతో కలిసిపోయాడు. కొన్ని రోజులు అలానే గడిపాడు. తర్వాత ఒకరోజు రాత్రి అందరు పడుకున్నప్పటికీ తన గర్భగుడి లోపలికి వెళ్ళాడు. గర్భగుడి లోపలికి వెళ్ళి చూశాడు. భగవంతుడు విగ్రహానికి చాలా మంచి అలంకారం ఉంది. అతను మెల్లమెల్లగా విగ్రహాలపైన ఉన్న పట్టీలు అన్నీ తీస్తున్నాడు. తీసి తన బ్యాగ్లో పెట్టేస్తున్నాడు. కానీ ఈ విగ్రహము ఒక ఎత్తు చాలా ఎక్కువ. పైన వెళ్ళి హారాలు తీసుకోవాలి లేదా కుండలు తీయాలంటే చాలా కష్టం. సో మొత్తం మీద ఈ దొంగ ఏం చేశాడంటే విగ్రహాన్ని పైన ఎక్కి కూర్చున్నాడు. కూర్చొని మెల్లమెల్లగా చెవుల నుంచి కుండలము అన్నీ తీస్తున్నాడు. తీసినప్పటికీ అక్కడ ఎవరో నవ్వుతున్నారు అని ఇతనికి వినబడింది. ఇటు అటు చూశారు ఎవరు నవ్వుతున్నారని. అప్పుడు విగ్రహము మాట్లాడింది, నేనే నవ్వుతున్నాను. అయితే దొంగ అడిగారు, మీరెందుకు నవ్వుతున్నారు, నా గురించేనా నవ్వుతున్నారా? విగ్రహం అప్పుడు ఏమనిందంటే, ఎంతోమంది భక్తులకి నేను చూశాను. కొందరు నాకు పాలతో అభిషేకం చేస్తారు, కొందరు నాకు పువ్వులతో అభిషేకం చేస్తారు, కొందరు నాకు పండ్లు అర్పణం చేస్తారు, కొందరు నాకు నవరత్నాలు మణిమాణిక్యాలు సమర్పిస్తారు. కానీ నీలాంటి గొప్ప భక్తుడు నేను చూడలేదు. ఎందుకంటే నువ్వు నీకే నాకు సమర్పించావు. నీలాంటి భక్తుడు నేను చూడలేదు. నువ్వు నా మీద ఎక్కిపోయావు. నీ శరీరము, నీ మనసు, నువ్వు అంతా నాకు నువ్వు సమర్పించావు. అప్పుడు ఆ దొంగ ఆశ్చర్యపోయాడు. నేను ఒక చెడు ఆలోచనతో ఇక్కడ వచ్చాను దొంగిలించడానికి, కానీ భగవంతుడు నా ఒక చెడు ఆలోచనని కూడా ఒక భక్తిభావంతో తీసుకుంటున్నారు అని అతను, భగవంతుడు ఎంత దయమయుడు అని వెంటనే అతను విగ్రహ కాలు పట్టుకొని రోదించడం మొదలుపెట్టాడు. అని తర్వాత మెల్లగా అతను మంచి భక్తుడి కింద మారాడు. ఇక్కడ చెప్పడం ప్రయోజనం ఏంటంటే, భగవంతుడు అసలు ఎలా ఉన్నాడంటే, డల్ స్టూడెంట్స్ కోసం టీచర్స్ ఏం చేస్తారు, వాళ్ళకి పాస్ చేయాలంటే ఇక్కడ ఒక హాఫ్ మార్కు, అక్కడ ఒక హాఫ్ మార్కు. ఎలాగో అతనికి ఏది రాదు, ఎగ్జామ్ పేపర్లో ఏమి రాయలేదు. 40 మార్కులు రాకపోతే పాపం అతను ఫెయిల్ అయిపోతాడని టీచరే సరే హ్యాండ్ రైటింగ్ బాగుందని ఒక హాఫ్ మార్కు, సరే స్పెల్లింగ్ హాఫ్ అయినా రాశాడు కదా ఒక 1 మార్క్ అని ఎలాగో ఎలాగో అతనికి పాస్ చేపిస్తారు. అలా భగవంతుడు కూడా మన సామర్థ్యం పైన మనం ఎప్పుడు ఆయన దగ్గరికి మనం వెళ్ళలేము, ఆయనకి మనం చేరలేము. కానీ ఆయనే ఏదో టీచర్ లాగా మనకి ఒక హాఫ్ మార్క్ ఇక్కడ ఒక హాఫ్ మార్క్ అక్కడ మనకి ఇచ్చేసి పాస్ చేసేస్తారు. మనం చేసిన చెడు ఆలోచనకి కూడా ఆయన పాజిటివ్గా తీసుకొని మనకి ఆయన కరుణా కటాక్షాలు చూపిస్తారు. సో ఇది భగవంతుడి తాలూకా లీల, ఇది భగవంతుడి తాలూకా స్వభావము. ఆయన ఎంత విశాలమైన హృదయం కలిసి ఉన్నారు, ఆయన ఎంత కృపామయ అని ఇది మనకి ఇక్కడ తెలుస్తుంది. భగవంతుడికి మనమేమి ఇవ్వగలుగుతాము? అన్ని సృష్టి చేసింది ఆయనే. పత్రము పుష్పము మనం సృష్టి చేశామా? ఈ పత్రము పుష్పం కూడా భగవంతుడికి ఇద్దామంటే అది కూడా ఆయనే కదా సృష్టి చేశారు. ఇది ఎలా ఉందంటే, మనం హరిద్వార్ వెళ్తే గంగానదికి పూజ చేస్తారు చూసుకోండి. అక్కడ గంగానది నుంచి నీళ్ళు తీసుకొని, గంగామాత ఈ నీళ్ళని నేను మీకు సమర్పిస్తున్నాను మీరు తీసుకోండి, ఇది ఇలా ఉందన్నమాట. గంగామాత నుంచి నీళ్ళు తీసుకొని మళ్ళీ గంగామాతకి ఇవ్వడమే. ఇక్కడ సృష్టి చేసింది ఆయనే, అన్నీ ఆయనదే, మనం ఆయనకి ఏమి ఇవ్వగలుగుతాము? సాధారణ ఒక ఉదాహరణ ఇవ్వాలంటే, చిన్నపిల్లలు నాన్న దగ్గర నాకు ఒక 100 రూపాయలు ఇవ్వండి నాన్నగారు, ఎందుకంటే మీ బర్త్డే వస్తుంది కదా, నేను మీకు ఏదో గిఫ్ట్ కొనాలి. ఇప్పుడు నాన్నగారు కొనలేరా? ఆ మాట కొనగలుగుతారు. కానీ నాన్నగారు డబ్బులు తీసుకొని మళ్ళీ నాన్నగారి కోసం ఏది ఇవ్వాలంటే ఇక్కడ అసలు ఏమిస్తున్నారు? మీ ప్రేమని మీరు ఇస్తున్నారు. డబ్బులు ఆయందే, ఆయన కూడా కొనేయచ్చు. అలా అంతా ఈ సృష్టి మొత్తం భగవంతుడిదే, మనం కూడా భగవంతుడిదే. మనం కూడా భగవంతుడినప్పటికీ మనం ఆయనకి ఏమి ఇవ్వగలుగుతాము? మనం ఇచ్చేది ఆయనకి మన ప్రేమమే. మన ప్రేమ మనం ఆయనకి ఇవ్వగలుగుతాము. మన ఒక ప్రేమమే ఆయన కోసం అది చాలా విలువైన వస్తు. ఉదాహరణకి ఇప్పుడు న్యూస్ పేపర్ ఉందనుకోండి, ఈనాడు న్యూస్ పేపర్ ఎంత? ఈనాడు న్యూస్ పేపర్ మేబీ 3 రూపాయలు 50 పైసలు, ఏదో 4 రూపాయలు సండే క్లాసిఫైడ్స్తో కలిపితే మేబీ 4 రూపాయలు. ఆ 4 రూపాయల్లో మీకు ఎన్ని పేపర్స్ ఇస్తారు? బహుశా ఒక 30 పేపర్స్ ఇస్తారు. ఆ 30 పేపర్స్ 4 రూపాయల్లో, ఇంత పెద్ద పెద్ద పేపర్స్ ఉన్నాయి అవునా? ఇప్పుడు ఈ పెద్ద పెద్ద పేపర్స్ ఆ రోజు 4 రూపాయలు, మీరు 2 రోజుల తర్వాత వెళ్ళి అమ్మితే ఒక 10 పైసా కూడా ఎవరు ఇవ్వరు. ఇక్కడ ఒక 1000 రూపాయలు నోట్ అనుకోండి. ఈ ఒక 1000 రూపాయల కాగితము, ఈ ఒక 1000 రూపాయల నోటు ఇంత చిన్నదే, కానీ దాని విలువ ఎక్కువ, దీని విలువ తక్కువ. ఎందుకంటారు? ఇక్కడ 4 రూపాయల్లో 30 పేపర్లు, 30 పేపర్లు పెద్ద పెద్ద సైజు. ఇక్కడ 1000 రూపాయల్లో ఒక చిన్న పేపరు, కానీ ఇది 1000 రూపాయలు, దీని విలువ ఎక్కువ, దీని విలువ ఏమీ లేదు, ఒక 10 పైసా కూడా కాదు. దీనికి దానికి ఉన్న తేడా ఏంటి? ప్రభుత్వం తాలూకా ముద్ర. ప్రభుత్వం తాలూకా ముద్రతోని దీని ఒక విలువ చాలా ఎక్కువ దీని విలువ ఏమీ లేదు. అలానే మనం కూడా భగవంతుడికి ఏమైనా సమర్పిస్తే, దాని మీద మన ప్రేమ ముద్ర పెడితే దాని ఒక విలువ కోట్ల రూపాయలు అయిపోతుంది. కానీ అదే దానిలో మన ప్రేమ అనేది ముద్ర లేకపోతే, అది కోట్ల రూపాయల వజ్రం ఉన్నా కూడా భగవంతుడికి సమర్పిస్తే ఆయన ముందు అది దేనికి పనికిరాదు. భగవంతుడు ఎవరనుకుంటున్నారు? బ్రహ్మ సంహితలో బ్రహ్ముడు ఏమన్నారంటే, లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానం గోవిందమాది పురుషం తమహం భజామి. లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానం, ఒక లక్ష్మి కాదు సహస్ర లక్ష్మిలు ఏం చేస్తున్నారు? సహస్ర లక్ష్మిలు భగవంతుడిని సేవ చేస్తున్నారన్నమాట. ఈ సహస్ర పైన లక్ష్మిలు సేవ చేసినప్పుడు నేను మీరేం పనికి వస్తాము? కానీ ఇక్కడ భగవంతుడు ఏం తీసుకుంటున్నారంటే, మన ఒక ప్రేమము ఆయన తీసుకుంటున్నారు, మన ఒక ప్రేమని ఆయన స్వీకరిస్తున్నారు. ఇక్కడ భగవంతుడు ఏం అడిగారు? పత్రము. పత్రము అంటే ఆకు. ఇప్పుడు కృష్ణలీలలో ఒక మంచి కథని వస్తుంది. ఒకనప్పుడు నారదముని సత్యభామ దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు సత్యభామ గురించి మీ అందరికీ తెలుసు, ఆవిడ కొంచెం కోపం ఎక్కువ, ఆవిడ ఉన్న క్యారెక్టర్ కొంచెం గర్వం ఎక్కువ. కృష్ణుడు నావాడు, అన్ని రాణులకైనా కృష్ణుడు నన్నే ఇష్టపడతాడు అని ఆవిడకి చాలా గర్వము. సో నారదమునికి ఈ మాట తెలుసు, కావాలని సత్యభామకి టీస్ చేస్తున్నాడు. అయితే నారదముని సత్యభామకి మంచి ఉపదేశాలు ఇచ్చాడు. చూడండి రాణిగారు, మీకు తర్వాత జన్మంలో ఏం కావాలి, ఈ జన్మంలో మీరు దానం ఇవ్వాలి. ఈ మాట మీకు తెలుసా అంటే, నాకు తెలియదు. ఇప్పుడు ఎవరైతే అన్నదానం చేస్తారు, ఎందుకు చేస్తారు? అన్నదానం చేశారంటే తర్వాత జన్మంలో ఎప్పుడైనా వాళ్ళకి అన్నం గురించి బెంగపడడం అవసరం లేదు, వాళ్ళకి ఎప్పుడు అన్నం అనేది లభుతుంది. అలానే ఎవరైనా డబ్బులు దానం ఇస్తున్నారనుకోండి, తర్వాత జన్మంలో వాళ్ళు ధనవంతులుగా పుడతారు. అలానే మీకు ఏదైతే ఇష్టమో దానికి మీరు దానం చేస్తే తర్వాత జన్మంలో మీకు అదే దొరుకుతుంది. అప్పుడు నారదముని సత్యభామకు అడుగుతారు, అయితే రాణి మీకెవరు ఇష్టము? చాలా ఎక్కువ ఇష్టము. అప్పుడు సత్యభామ అంటారు, నాకు అందరికైనా ఎక్కువ ఇష్టం కృష్ణుడే, నాకు తర్వాత జన్మంలో కూడా నాకు కృష్ణుడే కావాలి భర్తగా. అప్పుడు నారదముని అంటారు, అయితే ఈ జన్మంలో మీరు కృష్ణుడిని దానం చేయాలి, ఒక బ్రాహ్మణ్ణి చూసి మీరు దానం చేయాలి. అయితే సత్యభామ అనుకుంటుంది, ఇది బాగానే ఉంది, నేను కృష్ణుడిని దానం చేస్తే తర్వాత జన్మంలో నాకు కృష్ణుడే దొరుకుతారు భర్తగా. అయితే ఇటు అటు చూస్తుంది, ఏది రాణి వినలేదు కదా, ఎవరు వినలేదు కదా, నాకే దొరుకుతాడు కృష్ణుడు. అయితే నారదముని ఎవరికి ఇవ్వమంటారు దానము? నారదముని అంటారు, ఏంటి దేవి, నేను మీ ముందే ఉన్నాను, నేను పెద్ద మంచి బ్రాహ్మణుడు, నాకివ్వండి. సరే, అయితే ఇప్పుడు కృష్ణుడు ఎప్పుడు సత్యభామకి అనుకోవగా ఉంటాడు. అయితే సత్యభామ కృష్ణుడికి, రండి అయితే నేను మీకు దానం చేస్తాను. కృష్ణుడు ఏం చెప్పలేదు. సత్యభామ నారదమునికి కృష్ణుడు దానం చేసింది. తర్వాత ఏమైందంటే, ఇప్పుడు నారదముని, సరే అయితే ఇప్పుడు కృష్ణుడు నాది. అయితే నారదముని ఏమన్నాడంటే, రా నువ్వు ఇప్పుడు నా వీణ పట్టుకో, ఒక చేత్తో నా కరతాళం పట్టుకో, నా వెనక రా. సత్యభామ పరిగెత్తి వెళ్ళింది, ఇదేంటి నా స్వామికి మీరు సేవకుడుగా చూస్తున్నారు? అప్పుడు నారదముని అన్నారు, ఇందాకే కదా రాణి మీరు నాకు దానం చేశారు, ఇంకేంటి మళ్ళీ అడుగుతున్నారు అంటే. అప్పుడు సత్యభామ అనింది, అలా కాదు, మీరు చెప్పారు కదా తర్వాత జన్మలో. నారదముని చెప్పారు, అదే కదా నేను చెప్తున్నాను దేవి, నేనెక్కడ అబద్ధం చెప్పాను, తర్వాత జన్మంలో మీ కృష్ణుడు తప్పకుండా దొరుకుతారు, కానీ ఈ జన్మంలో మర్చిపోండి, ఈ జన్మంలో ఇప్పుడు ఇది నా సేవకుడే. సత్యభామకి ఇప్పుడు ఇది ఏం చేయాలి అర్థం అవ్వలేదు. కృష్ణుడు నారదముని వెనక వెళ్ళిపోతున్నాడు, ఇంక ఏం మాట్లాడుకుంటా. సత్యభామ వెళ్ళి ఇతర రాణి అందరికీ పిలిచేసింది, చూడండి ఇక్కడ ఏమవుతుంది అని. మళ్ళీ వెళ్ళింది నారదముని దగ్గర, సరే అయిపోయింది అయిపోయింది, నేను ఏదో తప్పు చేస్తాను, నాకు నా భర్త వెనక ఇచ్చేయండి. నారదముని చెప్పారు, ఒక బ్రాహ్మణుడికి దానం చేసిన తర్వాత అది వెనక తీసుకోకూడదు, శాస్త్ర ప్రకారం కూడా చాలా తప్పు, మీరు వెళ్ళిపోండి రాని, మరి నాకు మీరు వచ్చి డిస్టర్బ్ చేయొద్దు. సత్యభామకు అర్థం అవ్వట్లేదు ఏం చేయాలి. నారదముని మళ్ళీ కృష్ణుడి దగ్గర రకరకాల పని చేపిస్తున్నారు. తర్వాత నారదముని కృష్ణుడికి ఏమన్నారంటే, ఇప్పుడు నువ్వు వెళ్ళి ఇంటి ఇంటికి వెళ్ళి భిక్ష చేసుకొని తీసుకురా, ఆ భిక్ష నేను నువ్వు కలిసి తిందాము. ఈ ద్వారకా రాణిలందరూ చూసి ఏడుస్తున్నారు, ఇదేంటి మా ఇదేంటి నారదముని మా భర్తని ముష్టివాడుగా తయారు చేస్తున్నాడు అని. మళ్ళీ వెళ్ళి నారదమునికి బాగా రిక్వెస్ట్ చేస్తున్నారు. నారదముని దేనికి ఒప్పుకుంటలేరు. మొత్తం మీద రాణిలందరూ కృష్ణుడి దగ్గరికి వెళ్ళారు. కృష్ణుడి దగ్గరికి వెళ్ళి తప్పు జరిగిపోయింది, ఏదో అయిపోయింది అయిపోయింది, మీరు వచ్చేయండి స్వామి వెనక అంటే, కృష్ణుడు అన్నారు, నేను ఎలా వచ్చేస్తాను, నేనిప్పుడు నారద మునికి సేవకుడు, నారద మునియే నా స్వామి, ఆయన ఏం చెప్తే నేను చేయవలసింది, నేను వెనక రాలేను. ఇప్పుడు రాణిలందరూ ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు. మళ్ళీ వెళ్ళారు, నారద ముని మీరేదో ఉపాయం చెప్పండి, నాకు మాత్రం నా భర్త వెనక కావాలి. అప్పుడు నారద ముని బాగా ఆలోచించి, సరే దేవి ఒక ఉపాయం చెప్తాను, ఎప్పుడైతే మీరు బ్రాహ్మణుకి దానం ఇచ్చిన తర్వాత అది వెనక అడిగారనుకోండి, అలాంటప్పుడు మీరు మీరు ఇచ్చిన దానంకి సమానంగా బంగారం దానం చేస్తే మీరు ఇచ్చిన వస్తువు నేను మీకు వెనక ఇచ్చేయొచ్చు. సరే ఒప్పుకున్నారు, అందరూ చాలా సంతోషమయ్యారు. వెంటనే వెళ్ళి తులాభార ఏర్పాటు చేశారు. ఒక త్రాసులో కృష్ణుడిని కూర్చోపెట్టారు, ఒక త్రాసులో బంగార ఆభరణాలు పెట్టారు. ఇప్పుడు సత్యభామ దగ్గర ఉన్న ఎన్ని బంగారు ఆభరణాలు ఉన్నాయి ఆవిడ అన్నీ పెట్టేసింది, కానీ కృష్ణుడు త్రాసము ఒక ఉంగలి కూడా పైకి రాలేదు. ఇంకా వెళ్ళారు, ఇంకేమైనా ఉంటే అన్నీ పెట్టేశారు. అదే కాదు, ఇప్పుడు ఎంతమంది రాణులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఆభరణాలు అన్నీ దానిలో వేశారు, కానీ కృష్ణుడు త్రాసము ఒక్క ఉంగలి కూడా పైకి వెళ్ళట్లేదు. ఇప్పుడు వీళ్ళు ఆందోళనతో ఇక్కడ అక్కడ తిరుగుతున్నారు, ఇంకేం చేయాలి అర్థం అవ్వట్లేదు. ఏడుస్తున్నారు, రోదిస్తున్నారు, కొంతమంది రాణులు స్పృహ తప్పి కిందకు పడిపోతున్నారు. ఇప్పుడు మా స్వామి మాకు ఎలా వెనక దొరుకుతారు, ఇతను త్రాస కదలతలేదు, మా దగ్గర ఉన్న ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది. మొత్తం మీద వాళ్ళ శరీరం పైన ఉన్న బంగారం అన్నీ తీసేసి పడేశారు. మళ్ళీ వాళ్ళు నారద మునికి అడుగుతున్నారు, ఇంకేం చేయమంటారు. నారద ముని నవ్వుతున్నారు, అయితే మళ్ళీ ఈ మనిషి అలాంటి కొంచెము బరువు ఎక్కువ, ఏం చేస్తాము, ఇంకా పెట్టండి, మీరు ద్వారకా రాణిలు కదా, మీ ఖజానాలు ఖాళీ అయిపోయాయేంటి, తేయండి ఇంకా, ఇంకేం అర్థం అవ్వట్లేదు. మొత్తం మీద అందరు కలిసి రుక్మిణీదేవి దగ్గరికి వెళ్ళారు. రుక్మిణీదేవి వచ్చి అత్యంత ప్రేమంతో భావంతో వినయంతో ఒక తులసి ఆకుని తీసుకొని భక్తితో త్రాసులో పెట్టారు. ఎప్పుడైతే రుక్మిణీదేవి అత్యంత భక్తితో అది తులసి ఆకుని పెట్టారో, కృష్ణుడు ఆవిడొక భక్తికి ఆవిడొక ప్రేమకి లొంగిపోయారు. వెంటనే త్రాసు పైకి వెళ్ళిపోయింది. సో ఇక్కడ మనం గమనించే విషయం ఏంటంటే, భగవంతుడు మన ప్రేమతోనే భక్తితోనే మనం ఆయనకి బంధించవచ్చు తప్ప, అహంకారంతో గర్వంతో మన ఆస్తితో మన డబ్బులతోనే మనం ఆయనకి బంధనంలో తీసుకోలేము. కానీ భక్తితోనే ఆయన మన కంట్రోల్లో వచ్చేస్తారు. మనం ఏం చెప్పినా, మనం ఏం కావాలన్నా, మనం ఏం చేసినా భగవంతుడు మన భక్తికి ముగ్ధమైపోతాడు. అయితే రుక్మిణి మాత ఒక ఆకుతోనే భగవంతుడిని కొనేసింది, అలానే ఆండాలు ఒక పువ్వుతోనే భగవంతుడిని కొనేసింది, అలానే శబరిమాత ఇంగ్లి చేసిన పండుతోనే భగవంతుడిని కొనేసింది. ఆండాల గురించి మీ అందరికీ తెలిసి ఉంటుంది, ఆండాలు ఒక గొప్ప భక్తురాలు. ఆండాళ్ళు నాన్నగారు విష్ణుచిత్, అతను గుడిలో పూజారిగా ఉండేవాడు. ఈ ఆండాల తాలూకా సేవ ఏంటంటే, తోటలో వెళ్ళి అక్కడ పువ్వులు తెంపేసి భగవంతుడి కోసం ఒక దండ కుట్టేది. ఈ దండ కుట్టిన తర్వాత ఆవిడే మెడలో వేసుకొని, ఈ దండ బాగుందో లేదో, విగ్రహానిపైన ఈ దండ వేస్తే బాగుంటుందో లేదో, ఈ దండ తాలూకా వెడల్పు సరిగ్గా ఉందో లేదో, ఈ దండలో ఉన్న పువ్వులు అయినా ముళ్ళైనా భగవంతుడికి ఎక్కడో గుచ్చుకుంటుందేమో అని ఆ దండ ఆవిడే వేసుకొని తర్వాత విగ్రహానికి ఇచ్చేది. ఇది ఒకసారి తన తండ్రి చూశారు, చూసి ఆశ్చర్యపోయారు, ఇదేంటి ఆండాలు, నువ్వు వేసిన తర్వాత ఆ దండ భగవంతుడిని నువ్వు వేస్తున్నావా, ఇది చాలా తప్పు. అప్పుడు ఆండాలు వెంటనే ఒప్పుకుంది, సరే నేనేదో భక్తిభావంతో ఇలా పెట్టుకుంటున్నాను, కానీ ఇప్పటి నుంచి నేను ఎప్పుడు పెట్టుకోను. తర్వాత విష్ణుచిత్త కొత్త దండ తయారు చేసి విగ్రహానిపైన వేశారు, ఆ దండ తెగిపోయింది. ఇంకో దండ తయారు చేశారు, ఆ దండ కూడా తెగిపోయింది. విష్ణుచిత్తకి అర్థం అవ్వట్లేదు, ఇదేం జరుగుతుంది. అప్పుడు విష్ణుమూర్తి కలలో వచ్చి ఏమన్నారంటే, నీ కుమారైన ఆండాలు అత్యంత భక్తిభావంతో నా కోసం దండని తయారు చేస్తుంది, నేను ఆవిడ వేసుకునే తర్వాతే ఆ దండ వేసుకుంటాను. సో ఇక్కడ చూడండి, భక్తి అనేది, ప్రేమం అనేది భగవంతుడికి ఎంత ముఖ్యమైనది. ఆ పువ్వు దండ కాకుండా ఆండాల తాలూకా ప్రేమాన్ని ఆయన గ్రహిస్తున్నారు. ఇప్పుడు కూడా మీరు ఆ ప్రదేశానికి వెళ్తే ఆండాల తాలూకా విగ్రహానికి మాల ఇచ్చిన తర్వాతే భగవంతుడికి పంపిస్తున్నారు. సో భగవంతుడు ఒక భక్తిని, ఒక భావాన్ని గ్రహిస్తారు. అలానే మనకి శబరి గురించి మనందరికీ తెలుసు, రామాయణంలో శబరి తాలూకా వృత్తాంతం వస్తుంది. ఈ శబరిమాత రోజు రాముడు ఎప్పుడు వస్తారని వేచి చూసేది. అండ్ రాముడు వస్తే దేవాది దేవుడు ఆయన, నేను ఖాళీ చేతులతో ఆయనకి ఎలా ఆహ్వానించాలి, ఎలా స్వాగతం పలకాలని ఆవిడ అడవి లోపలికి వెళ్ళి అక్కడ రేగి పండుల్ని తెంపి, ఆ రేగి పండులు కూడా బాగున్నాయి లేదని మళ్ళీ తినేసి చూసేదన్నమాట. తీయగా ఉన్నాయా లేదు పుల్లగా ఉన్నాయా, పుల్లగా ఉన్న పండ్లు పడేసి తీయగా ఉన్న పండ్లు ఒక బుట్టలో వేసేసి రాముడు కోసము ఎదురు చూసేదన్నమాట. ఏ రోజైతే రాముడు వచ్చారు, శబరిమాత ప్రతి పండుని ఇంగిలి చేసి మళ్ళీ రాముడిని ఇచ్చింది, కానీ రాముడు దాన్ని స్వీకరించారు. ఈ సంఘటన మనకి రుజువు, భగవంతుడు పదార్థాన్ని వస్తువుని చూడరు, దానిపైన అతనికి ఎటువంటి ఆసక్తి లేదు, తన భావంనే గ్రహిస్తారు. మీకెవరైనా ఇంగిలి చేసి పండు ఇస్తే మీరు తింటారా? తినరు. కానీ భగవంతుడు ఎంత ఆనందంతోనే ఏదో గొప్పది ఇస్తుందని ఎంత ఆనందంతోనే ప్రతి పండుని తీసుకొని ఆయన తినారు. భావగ్రాహి జనార్దన, మన ఒక భావంనే ఆయన గ్రహిస్తారు, ఆ వస్తువుతోనే అతనికి ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడు మీరు పత్రము, పుష్పము, ఫలము, తోయము మర్చిపోండి, మీ దగ్గర అది కూడా లేదనుకోండి, మీరు ఓన్లీ మీ భావమైన ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు, ఆ బ్రాహ్మణుడు చాలా పేదవాడు, అతని దగ్గర ఏమీ లేదు, కానీ అతని హృదయము భక్తితో నిండి ఉంది. అతను రోజు అనుకుంటాడు, నా ఎదురింట్లో ఉన్న బ్రాహ్మణుడి దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, అతను రోజు రకరకాల నైవేద్యాలు తయారు చేసి భగవంతుడిని పెడుతున్నాడు, నేను ఏమి పెట్టలేకపోతున్నాను, సరే నా దగ్గర నా మనసు ఉంది కదా, నేను మనసులోనే ఏదో భగవంతుడికి తయారు చేస్తాను. అయితే ఒకరోజు అతను కళ్ళు మూసుకొని భగవంతుడి కోసం పాయసం తయారు చేస్తున్నాడు. అతను కళ్ళు మూసుకొని ఇదంతా ఊహలోనే, ఏమి చెయ్యట్లేదు, ఏమి జరగట్లేదు, అతను ఏదో మనసులో అలా ఆలోచించడమే. అయితే కళ్ళు మూసుకొని అతను ఆలోచిస్తున్నాడు, నేను ఇప్పుడు పాలు వేడి చేయడానికి పెట్టాను, పాల్లో నేను పంచదార వేసాను, ఇప్పుడు నేను పాల్లో బియ్యం వేసాను, ఆహ్ నా పాయసం తయారైపోతుంది, మంచిగా తయారయ్యింది, ఇప్పుడు నేను కప్పులో వేస్తాను, ఇప్పుడు నేను భగవంతుడికి ఇస్తాను, అలా ఎలా ఇస్తాను, ముందు చూడాలి కదా, చాలా వేడిగా ఉందేమో అని తన వేలుని లోపల పెడతాడు. లోపల పెట్టినప్పటికి ఆ వేలు కాలిపోతుంది. అతను కళ్ళు తెరిచి గెంతుతున్నాడు, నా వేలు కాలిపోయింది, నా వేలు. పక్క ఉన్న వాళ్ళందరూ, ఇక్కడ కాలిపోవడానికి ఏం లేదు, నువ్వు మామూలుగా కూర్చొని ఉన్నాను, కానీ అతను చూపించాడు నిజంగానే అతని వేలు కాలిపోయి ఉంది. దాని అర్థం ఏంటంటే భగవంతుడు నిజంగానే స్వీకరిస్తున్నారు, అతను ఏది మనసులో చేస్తున్నాడు అది నిజంగానే జరుగుతుంది, వైకుంఠంలో అది జరుగుతుంది, ఆ పాయసం భగవంతుడి కోసం తయారవుతుంది. సో మనము అంతకైనా పేదవాళ్ళు ఉన్నామనుకోండి, మన దగ్గర భగవంతుడికి ఇవ్వడానికి ఏమి లేదనుకోండి, కనీసం మన మనసుతోనే మనం ఇలా ఊహించిన నేను భగవంతుడి కోసం చేస్తున్నానంటే కూడా మన ఒక ప్రేమాన్ని ఆయన స్వీకరిస్తారు. అయితే ఈ అధ్యాయం ఒక పేరేంటి, పరమ గుహ్యమైన జ్ఞానము. అయితే ఈ పత్రం, పుష్పం, ఫలం, తోయం ఒక గుహ్యమైన అర్థం మీకు చెప్పమంటారా? పత్రం అంటే ఆకు, పత్రం అంటే లేఖ కాదు, కానీ మీరు కావాలంటే లేఖగా తీసుకోండి. పత్రంకి మీరు రాసిన ప్రేమ లేఖ భగవంతుడికి అనుకోండి, కానీ ఆ లేఖలో మళ్ళీ మీ కోరికలు రాయొద్దు, ఆ లేఖలో మళ్ళీ మీ ఫిర్యాదులు రాయొద్దు. మీరు భగవంతుడికి ప్రేమ లేఖ రాయాలనుకుంటే దానిలో కృతజ్ఞతలు రాయండి, భగవంతుడు నువ్వు నా కోసం ఎన్ని చేసావని అది రాయండి. లేఖ కాదు ఇక్కడ పత్రం అనేది, కానీ మనకు కావాలంటే మనం లేఖగా దీన్ని తీసుకోవచ్చు. ఒకసారి ఒక ముసలామె భగవంతుడిని లేఖ రాసింది, నేను చాలా బాధలో ఉన్నాను, నాకు 100 రూపాయలు చాలా అవసరము. రాసేసింది ముసలామె, చాలా కష్టంతో రాసింది, మొత్తం మీద రాసి ఎన్వలప్లో పెట్టింది, పెట్టి ఇప్పుడు ఏం రాసింది, టు భగవాన్ పోస్ట్ చేసేసింది. పోస్ట్మ్యాన్ దగ్గరికి వచ్చేసింది, పోస్ట్మ్యాన్లు చూస్తున్నారు ఈ లెటర్ ఎక్కడ పంపించాలి, టు భగవాన్, అడ్రస్ ఏం లేదు. పోన్లే వాళ్ళందరూ సరదాగా ఓపెన్ చేసి చూశారు దాని లోపల ఏముంది. లెటర్ ఓపెన్ చేసి చూస్తే, నాకు డబ్బులు చాలా అవసరము, భగవంతుడు మీరు నాకు 100 రూపాయలు పంపించండి. ఈ పోస్ట్మ్యాన్లు అందరూ ఆలోచించారు, పాపము ఈవిడికి 100 రూపాయలు దొరకకపోతే భగవంతుడి పైన ఉన్న ఆవిడ నమ్మకం ఒమ్మవుతుంది, మనం ఒక పని చేద్దాం, మనం అందరూ 10 రూపాయలు కాంట్రిబ్యూట్ చేసి ఆవిడకి పంపించేస్తాం. ఇప్పుడు 8 పోస్ట్మ్యాన్స్ ఉన్నారు, 80 రూపాయలు అయ్యింది, ఒక 20 రూపాయలు తక్కువ అయింది. సరే, 80 రూపాయలకే ఈ 80 రూపాయలకే వాళ్ళు మనీ ఆర్డర్ చేసి పంపించేశారు. వాళ్ళు కూడా అలానే రాశారు, ఫ్రమ్ భగవాన్. ఈ మనీ ఆర్డర్ ఈ ముసలామెకి వచ్చింది, ఓపెన్ చేసేసి, నేను 100 రూపాయలు అడిగాను, 80 రూపాయల నా భగవంతుడు మాత్రము 100 రూపాయలే పంపించి ఉంటారు, తప్పకుండా ఈ పోస్ట్ మ్యాన్లే 20 రూపాయలు తినేస్తారు మధ్యలో. అంటే ఆవిడ ఒక భావన, ఆవిడ ఒక నమ్మకం, భగవంతుడు మాత్రం నేను 100 రూపాయలు అడిగాను కదా 100 రూపాయలే పంపించి ఉంటారు. ఎనీవే, మీరు పత్రమని మీరు ప్రేమ లేఖగా తీసుకోవచ్చు. కొంతమంది మేము భగవంతుని లెటర్ రాయాలంటే ఎలా, మళ్ళీ ఏ భాషలో రాయమంటారు, భగవంతుడికి తెలుగు అర్థమవుతుందా తమిళ అర్థమవుతుంది, భగవంతుడికి అమాయకులు ఉన్న వాళ్ళ భాష అర్థమవుతుంది, అహంకారంతో నిండి ఉన్న విద్వాంసుల భాష భగవంతుడికి అర్థమవ్వదు, ప్రేమ భాష భగవంతుడికి అర్థమవుతుంది. ఇప్పుడు ఒక అమ్మకి చిన్న బాబు ఉన్నారనుకోండి, అతను బా 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 చెప్పినప్పటికీ అమ్మకు అర్థమవుతుంది అతనికి ఆకలేసిందా అతనికి నిద్ర వస్తుందా అమ్మకు అర్థమవుతుంది. అలానే మనం ఏ భాషలో మాట్లాడినా భగవంతుడికి అర్థమవుతుంది. భాష అంటే ఇప్పుడు చూడండి, ధ్రువ మహారాజ్ సంఘటనలో కూడా ధ్రువ మహారాజ్ చాలా చిన్న అబ్బాయి, 5-6 సంవత్సరం అబ్బాయియే. ఎప్పుడైతే అతను భగవంతుడి కోసం తపస్య చేశారు, భగవంతుడు ప్రత్యక్షమైనప్పుడు అతనికి కొంచెం బాధగా ఉంది, నేను ఏం మాట్లాడాలి, నేను ఎలా స్తుతి చేయాలి, నాకు ఏమి రాదు, నేను చిన్న అబ్బాయి. అప్పుడు భగవంతుడు ఏం చేశారంటే సంఘం తీసుకుని తన నెత్తికి తాకించారు. తాకించిన వెంటనే సర్వ జ్ఞానాలు అతను లోపల ప్రకాశం అయ్యి అతను చక్కని స్తుతి పాడాడనమాట. సో అలా మనకు కూడా భగవంతుడి కోసం ఏమైనా స్తుతి రాలేదనుకోండి, గుడికి వెళ్ళి A to Z ఒకసారి చెప్పేయండి, ABCDEFG మీ స్తుతి మీరే చేసుకోండి, కానీ నేను ప్రేమంతో చెప్తాను. ప్రేమ అనేది కావాలి. మీకు సంస్కృతి చాలా బాగొచ్చు, మీరు తెలుగు స్కాలర్స్ అనుకోండి, మీరు తెలుగు పండిత్ అదంతా అవసరం లేదు. ప్రేమం ఉందా లేదా మీ ప్రేమని. ఇప్పుడు పత్రం అంటే మీరు ఆకుగా తీసుకుంటే ఆకు ఎలా ఉంటుంది, పచ్చగా ఉంటుంది, ఎవర్ గ్రీన్, ఎవర్ ఫ్రెష్గా ఉంటుంది. అలా భగవంతుడు ఏమంటున్నారంటే నీ ఎవర్ గ్రీన్ ఎవర్ ఫ్రెష్ భావం నేను నాకు అర్పణం చేయి. మన భావం ఎలా ఉంటుంది, గుడికి వెళ్ళినప్పుడు ఒక రకంగా ఉంటుంది, మళ్ళీ అలా గుడి నుంచి బయటకు వచ్చామా అలా సినిమా టైం అవుతుందేమో, హోటల్ టైం అయిపోతుందేమో, చలో బీచ్కి వెళ్ళిపోదామేమో, అదొక భావంలో మనం ఉంటాము. ఎల్లప్పుడూ మంచి భావంలో భక్తి భావంలో మనం ఉండలేకపోతున్నాము. అయితే భగవంతుడు ఇక్కడ అంటున్నారు, నువ్వు ఒకే భావంలో ఉండు, ఒకే భావంలో. ఇప్పుడు 7 రోజులు మీరు భగవంతుడి గురించే ఆలోచించారు, ఆ ఒక పచ్చి ఆకు, ఆ ఒక ఎవర్ గ్రీన్ ఫ్రెష్ భావంని నువ్వు నాకు అర్పణం చేయి. ఎలా అర్పణ చేస్తావు, నీకు లెటర్ పోస్ట్ చేయడం అవసరం లేదు, నువ్వు ఎక్కడున్నావు ఆ చెడు భావాల నుంచి నువ్వు మంచి భావంలో కొంచెం జరిగావంటే వైకుంఠంలో ఉన్న ఫ్యాక్స్ మెషిన్ నుంచి నీ మెసేజెస్ బయటకు వస్తాయి, భగవంతుడికి నువ్వు ఇచ్చిన మెసేజ్ బయటకు వస్తుంది, పత్రం కూడా అవసరం లేదు. అయితే మన ఎవర్ గ్రీన్ భావం, మనం ఎప్పుడైతే మంచి భావంలో ఉన్నామో మనం ఒక సంకల్పం తీసుకోవాలి, నేను 7 రోజులైనా లేదు 10 రోజులు నేను 10 రోజుల వరకైనా ఇదే భావంలో ఉంటాను, ఆ ఎవర్ గ్రీన్ భావం, ఆ పచ్చి ఆకుని, నా భావం ఆకుని నేను భగవంతుడిని సమర్పిస్తాను. అలానే పుష్పము, ఇప్పుడు పుష్పం అంటే ఏంటి, పువ్వు. మీరు వాడిపోయిన పువ్వు ఎవరికైనా ఇస్తారా, తాజా పువ్వు ఇస్తారా, తాజా పువ్వే ఇస్తారు. అలానే మన జీవితం కూడా మనం వయసు ఉన్నప్పుడు భగవంతుడిని అంకితం చేయాలి. మన ఒక స్వభావం ఏంటంది, అంత చిన్న వయసులో గుడికి వెళ్ళడం ఏంటి, మనం ముసలితనం వచ్చినప్పటికీ మనం వెళ్ళాలి. దాని అర్థం ఏంటంటే పువ్వు వాడిపోయిన తర్వాత భగవంతుడికి ఇవ్వాలి. ఎప్పుడైతే నాకు ఇంకా నా చెవుల్లో వినబడదు అప్పుడు నేను భగవంతుడి తాలూకా భజన వింటాను, ఎప్పుడైతే నా కళ్ళు సరిగ్గా కనిపించదు అప్పుడు నేను విగ్రహాన్ని దర్శనం చేస్తాను, ఎప్పుడైతే నేను సరిగ్గా మాట్లాడలేను అప్పుడు నేను పారాయణ చేస్తాను, గీతా పారాయణ చేస్తాను, ఎప్పుడైతే నేను నడవలేను అప్పుడు నేను గుడికి వెళ్తాను, ఎప్పుడైతే నేను ఎటువంటి సేవ చేయలేను అప్పుడు నేను భగవంతుడికి సేవ. అప్పుడు ఎలా అవుతుంది, మంచి వయసులో ఉన్నప్పుడే మన జీవితాన్ని భగవంతుని అంకితం చేయాలని ఒక అర్థం దీనిలో ఉంది. పుష్పము, కొందరు అంటారు అలా కాదు, ఇప్పుడు మాకు భగవంతుడికి పుష్పము ఇవ్వాలని ఉంది, మళ్ళీ హింస చేయాలని లేదు. ఇప్పుడు మనం పువ్వు తెంపామనుకోండి హింస అవుతుంది కదా మొక్కకి, అలాంటప్పుడు దానికి ఒక సొల్యూషన్ ఉంది, మీకు హింస చేయాలని లేదు, మీకు భగవంతుడికి అది ఇవ్వాలని కూడా ఉంది. ఆ కుండీతో ఉన్న మొక్కనే మీరు భగవంతుడి దగ్గర వెళ్ళి పెట్టండి, అప్పుడు ఆ హింస కూడా అవ్వదు, భగవంతుడికి పువ్వులు అర్పణ చేయడం కూడా అయ్యింది. దాని అర్థం ఏంటంటే కొంతమంది భక్తులు తన జీవితాన్ని భగవంతుడి కోసము అంకితం చేయాలనుకుంటారు. కానీ వాళ్ళ బాధ్యతలు ఉన్నారు. అమ్మ నాన్నకి వదిలేసి ఎలా వచ్చేయాలి, నా బాధ్యతలు, ఇటు నా బాధ్యతలు నాకు నిర్వహించాలని ఉంది, ఇటు నాకు భగవంతుడికి సేవ చేయాలని కూడా ఉంది. అలాంటప్పుడు మీరు సహకుటుంబంగా మీ భార్యతోని, మీ కుటుంబంతోని, మొత్తం కుటుంబమే భగవంతుడి సేవలు అంకితం చేయండి. ఇప్పుడు మన ఇస్కాన్ కేంద్రంలో చూడండి, భార్య, భర్తలు, పిల్లలు అందరు కలిసి భగవంతుడు ఒక సేవలో ఉన్నారు. మీరు సన్యాసి తీసుకొని వెళ్ళిపోవడం ఏం అవసరం లేదు. ఈ కలియుగంలో నా భార్యని నేను బాధ పెట్టి, నా తల్లిదండ్రులు నేను బాధ పెట్టేసి నేను భగవంతుడి సేవలో వెళ్ళిపోవడం అవసరం లేదు. మీ సహకుటుంబము, మీ మొత్తం మొక్కతోనే వచ్చేయండి, భగవంతుని మీరు సమర్పణ చేయండి, మీ జీవితము ఆనందంగా గడపండి. నెక్స్ట్ ఇక్కడ పత్రము, పుష్పము, ఫలము. ఫలం అంటే మనం చేసిన కర్మ తాలూకా ఫలాన్ని భగవంతుని మనము అర్పణ చేయాలి. మనం ఏదైతే చేస్తున్నామో, ఇప్పుడు మన జీవితాన్ని మనం భగవంతుకి అంకితం చేయలేకపోయామనుకోండి, మనం బయట ఉండే ఏదో రకంగానే మనం భగవంతుని సేవా చేయాలి. మనం చేసిన కర్మ తాలూకా ఫలాన్ని భగవంతుని మనము ఇవ్వాలి. ఏ ఫలాలైనా, ఇప్పుడు మామూలుగా అనుకోండి, మనము తపస్సు చేస్తున్నాము. కలియుగంలో ఉన్న తపస్సు ఏంటి? ఏకాదశి వ్రతం చేశాము. సో ఈ ఏకాదశి వ్రతము కొందరు దేనికి చేస్తారు? ఈ ఏకాదశి వ్రతము అంటే పుణ్యం వస్తుంది కదా, ఆ పుణ్యము నాకు దొరికితే నేను నాకు సరే మంచి డబ్బులు వస్తాయి, లేదు నా పరివారం కుటుంబం అందరూ సుఖంగా క్షేమంగా ఉంటారు కదా అని మనం ఏ తపస్సు చేసినా అది మన మంచి కోసం చేస్తున్నాం. అలా కాకుండా దాని ఒక ఫలాన్ని మనము భగవంతుడిని అర్పణ చేయాలి. అలానే తోయమంటే ఏంటి? నీళ్ళు. నీళ్ళు అంటే జీవితము, నీళ్ళంటే గతి, నీళ్ళంటే ప్రవాహము. ఎలా అయితే నీళ్ళు ఒక ప్రవాహంలో వెళుతుంది, మన జీవితం కూడా ఒక ప్రవాహంలో వెళుతుంది. అయితే మన జీవితాన్ని భగవంతుని అంకితం చేయాలి. లేదైతే ఇక్కడ మన నీళ్ళని మన కన్నీళ్ళతో పోల్చుకోవచ్చు. మన కన్నీళ్ళు భగవంతుణ్ణి మనము సమర్పించాలి. అయితే ఇది పత్రం, పుష్పం, ఫలం, తోయం తాలూ భావన. అయితే మీరు అనుకోవచ్చు, ఇదంతా బాగుంది కానీ మేము ఆ స్థాయికి ఎలా రావాలి, దానికి ఒక ప్రాక్టికల్ టిప్స్ మాకు ఇవ్వండి, మేము మంచి భావనలు, ఆకుపచ్చి మంచి భావనలు మేము ఎలా రావాలి, మా జీవితాన్ని భగవంతుడికి ఎలా అంకితం చేయాలి, మేము ఏం చేయాలి. అయితే దీనికి శ్రీల ప్రభుపాదులు వారు ఏం చెప్పారంటే, భక్తులు ఒక సాంగత్యం మనం తీసుకోవాలి. ఎందుకంటే భక్తులు ఒక సాంగత్యంలో ఉండడం వల్ల మన హృదయము పరిశుభ్రం అవుతుంది. ఇది ఎలా ఉందంటే, మీరు ఒక నెల రోజు తాగే వాళ్ళతో మీరు ఉండారనుకోండి, మీరు కూడా తాగడం మొదలు పెట్టేస్తారు. అలానే మనం భక్తులు ఒక సాంగత్యం తీసుకుంటే మనకి భక్తి ఉన్నా లేనా వాళ్ళతో పాటు ఉండి ఉండి మనలో కూడా భక్తి అనేది పుట్టుతుంది. అందుగురించి కదా శ్రీల ప్రభుపాదులు వారు, ప్రతి సిటీలో ప్రతి ప్లేస్లో ఇస్కాంతాలు ఒక టెంపుల్ ఉండాలి, ఒక గుడి ఉండాలి, అక్కడ అందరు రావాలి, భక్తులు ఒక సాంగత్యం తీసుకోవాలి. భక్తులు ఒక సాంగత్యం మాత్రము చాలా ముఖ్యమైనది కలియుగంలో. అంటే భక్తి వినోద్ ఠాకూర్ కూడా చాలా మంచిగా చెప్పారు భజన్లో, ఏకాకి అమార్ నహి పాయబాల్ హరినామ సంకీర్తన. నేను ఒక్కరే ఒంటరిగా నేను చేయలేను, నాకు భక్తుల తాలూకా సాంగత్యం కావాలి. ఈ కలియుగంలో మనం ఒక్కరే వెళ్ళి భజన చేయడం అనేది చేయడం చాలా కష్టము. సత్యుగంలో వాళ్ళు అలా చేసేవారు, కొండపైకి వెళ్ళి తపస్యలు చేయడం అయినా చేసేవారు. కానీ ఈ కలియుగంలో మాత్రము మనం ఒక్కరే ఏమైనా చేయాలనుకుంటే మాయ మనకి పట్టుకుంటుంది. మనం భక్తులు ఒక సాంగత్యం ఉంటేనే మనం సరిగ్గా చేయగలుగుతాము. నాకు ఒకటి గుర్తొస్తుంది, మేము కొన్ని సంవత్సరం కింద హరిద్వార్కి వెళ్ళాము. అప్పుడు ఆ సమయంలో అక్కడ కుంభమేళా జరుగుతుంది. కుంభమేళా సమయంలో ఎంత జనాలు ఉంటారంటే, అసలు మీరేం చేయడం అవసరం లేదు, మీరు నిలబడితే జనాలే మీకు తోసి తోసి గంగా లోపల తీసుకుని వెళ్ళిపోతారు. మీరు గంగాలో మునిగిన తర్వాత మళ్ళీ ఈ జనాలే మళ్ళీ మీకు తోసి తోసి బయట తీసుకుని వెళ్ళిపోతారు. మీరు ఎటు మీరు కదలడం అవసరం లేదు. అలాంటప్పుడు నేను ఒకసారి కుంభమేళాకి వెళ్ళినప్పుడు మామూలుగా నేను వెళ్ళిపోయాను, కానీ ఎప్పుడైతే ఆ గంగా తాలూకా నీళ్ళని ముట్టుకున్నాను చాలా చల్లగా ఉంది. ఆ సమయంలో నాకు ఎలా అనిపించిందంటే మళ్ళీ వెనక్కి వచ్చేద్దామని, తర్వాత ఎప్పుడు వస్తానని. కానీ నాకేం చాయిస్ లేదు, ఆ జనాలు నాకు తోసి తోసి లోపలి తీసుకుని వెళ్ళారు, మళ్ళీ తోసి బయట కూడా తీసుకుని వచ్చారు. అలానే ఈ భక్తి జీవితంలో కూడా మనం భక్తులు ఒక సాంగత్యంలో ఉంటే ఒకప్పుడు మనకి మాయా బాగా అట్రాక్ట్ చేసి రా నాతో వచ్చే అనినప్పుడు కూడా మీరు మాయాతో వెళ్ళారు. ఈ భక్తులు మీకు తోసి తోసి వైకుంఠానికి తీసుకువెళ్ళిపోతారు. అయితే భక్తుల ఒక సాంగత్యం ఈ కలియుగంలో చాలా ముఖ్యమైనది. భక్తుల ఒక సాంగత్యము, గురువు ఒక ఆదేశము, మనకి గురువు ఉండాలి, భక్తుల ఒక సాంగత్యం ఉండాలి. జపం చేయాలి. కలియుగంలో ఇంకా హోమాలు తపస్సు ఏమి అవసరం లేదు. మనము ఈ మహామంత్రము హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ మహామంత్రాన్ని కనీసం రోజుకి 108 సారి అయినా మనం జపం చేస్తే, ఈ మహామంత్రం సాధారణ మంత్రం కాదు, మామూలు మంత్రం కాదు, ఇది ప్రేమ మంత్రము. ఈ మంత్రం చేయడం వల్ల మనకి కృష్ణుడితో ప్రేమము పెరుగుతుంది. అయితే ఈ మహామంత్రాన్ని మనము రోజు జపం చేయాలి. మెల్లమెల్లగా మన హృదయం పరిశుభ్రం అవుతుంది. తర్వాత ఈ మహామంత్రం జపం చేయడం వల్ల మీరు ఈ జన్మంలోనే భగవత్ ధామాన్ని చేరగలుగుతారు. అయితే తప్పకుండా మీ అందరూ కనీసం 108 సారి అయినా ఈ మహామంత్రాన్ని జపించండి. హరే కృష్ణ.